ఇప్పుడు మీకున్న ఎబిలిటీస్ తెలుసా? మీకు ఎవరికైనా దివ్య దృష్టి ఉందా? ఉందా లేదా? సంజయుడి పేరు తెలుసా పోని? సంజయుడికి దివ్య దృష్టి ఉందా? తెలుసా సార్ సంజయుడు? తెలీదా? సినిమా యాక్టర్ ఎవరికి ఉన్నాడా సంజయ్ దత్ అతను తెలుసా పని? తెలుసా? చూసా మన పరిస్థితి ఎలా ఉందో. ఇందుకోసం క్రిటిసైజ్ చేయడానికి ఏం కాదు, ఒకప్పుడు నాకు తెలిసేది కాదు. అసలు కొంచెమైనా సంజయుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్న? సంజయ్ దత్ గురించి కాదు, భగవద్గీతలో సంజయుడు అనే పేరు వినలేదు కదా. నువ్వే బాబు కొద్దిగా నో, అది ఒక రీజన్ ఇవన్నీ పెట్టడానికి. గీత పేరు విన్నారు అప్పుడు? మళ్ళా అక్కడ సినిమా యాక్టర్ లేదు కదా గీత పేరుతో. లేదు పర్వాలేదు, ఆ గీత గురించి అడగటం లేదు. లేదు భగవద్గీత గురించి విన్నారు కదా, గట్టిగా ఊపటం లేదు తల. అది ఒక గుడ్డివాడికి మహాభారత యుద్ధం జరిగిందని తెలుసా? అందులో గీతలో ఏమవుతుంది అంటే ఒక గుడ్డివాడు ఉంటాడు, వాడి పిల్లలు వాడి తమ్ముడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు మహాభారతంలో. ధృతరాష్ట్రుడు గుడ్డివాడి పేరు, పాండురాజు ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడి పేరు. పాండురాజు లేడు, చనిపోయాడు. అతని పిల్లలు ఐదుగురు పాండవులు అంటాం, పాండురాజు పిల్లలు కనుక. కౌరవులు 100 మంది దాకా ఉన్నారు. సరే, వీళ్ళు పెద్ద సేన, వాళ్ళు పెద్ద సేన తెచ్చుకుని యుద్ధం చేస్తున్నారు. అది యుద్ధ భూమిలో లేకుండా రాజమహల్లోనే కూర్చుని జరిగింది జరుగుతున్నట్టు చెప్పాడు. సరే, కృష్ణుడు చెప్పింది కూడా విని చెప్పాడు. వాడు యుద్ధ భూమిలో లేడు కదా, అంచేత యుద్ధ భూమిలో లేకుండా ఎక్కడో రాజమహల్లో కూర్చుని అతను చూడగలగటం అన్నది దివ్య దృష్టి అంటాం. ఇప్పుడు అర్థమైంది దివ్య దృష్టి అంటే ఏంటి? వాడు లేడు అక్కడ, కానీ ఎక్కడో జరుగుతోంది చూశాడు, యుద్ధాన్ని చూశాడు. యుద్ధంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు విన్నాడు. ఈ మాటలు వింటాను ఏమంటాం? దివ్య శ్రవణము. చూడటాన్ని దివ్య దృష్టి. అది ఏదైనా మీకుందా అని అడుగుతున్నా. ఎక్కడుంది? జరుగుతున్న యుద్ధాన్ని మీరు చూడటం లేదా? రియల్ వారేగా చూస్తుంది, లేకపోతే అదైనా మన ఏ సినిమాలో డైరెక్టర్ ఆవిడైనా భయంకర సినిమాలు తీస్తాడు, వాడి పేరేం చెప్పగలరా? మొన్న రామ్ గోపాల్ వర్మ టైప్ వాళ్ళు. అది చూడొచ్చు అనుకో మనం, కానీ అంతా క్రియేటెడ్ సీన్సేగా. కానీ మొన్న బాంబేలో టెర్రరిస్ట్ అటాక్, మీరు డైరెక్ట్ గా చూశారు కదా, అంటే మీరు మెల్క్ బాగా కిందకు లే అవడో చస్తే అనుకుంటే అది వేరే విషయం అనుకోవచ్చు కూడా. అలాగా బాంబేలో అవడో కొడితే మనకెందుకు బాధ ఇక్కడ, అలా అనుకుంటే చూడక్కర్లే. కానీ ఎక్కడ ప్రమాదం జరిగినా మనకి ప్రమాదం రావచ్చు, మనం కూడా కాస్త జాగ్రత్త పడతాం మంచిది అనిపించిన వాడు చూస్తాడు కదా. అక్కడ చూసింది మీరు ఎంత వింతగా చూశారంటే, వాడెవడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో దింపుతారు మనుషుల్ని, అది చూపిస్తాడు. ఆ దిగిన వాళ్ళకి మనం కనిపించాం కదా, వాడికి ఆ పక్కనేమవుతుందో కూడా తెలియదు. పాపం వాళ్ళు బాంబులు అవి వేసుకుని లోపలికి దూరాలి, కానీ మీకు అది కనిపిస్తోంది. వాడు ఒక గోళ బకలు కొడితే ఆ పగలగొట్టడం కనిపించింది. ఈ లోపల ఢిల్లీలో ఈ మినిస్టర్స్ అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, పాకిస్తాన్ని ఎలా వాయిస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళేమో మాకేం తెలియదని. ఈ లోపల అమెరికా నుంచి అమెరికా ప్రెసిడెంట్ ఏమో మీరేం వరీ కాకండి, మేము కూడా మీకు సహాయపడతామని. దివ్యశ్రవణమే కదా, నిజంగా జరుగుతున్నదా లేకపోతే మీరు కలగంటున్నారా? అది చేత మీకు రెండు అద్భుతమైనటువంటి శక్తులు మీ అందరికీ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవటం లేదు. ఉపయోగించుకోకపోతే తప్పవరిది. ఎలక్ట్రిసిటీ ఉంది, ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పెట్టుకోరు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ చాలా భయంకరమైన శక్తికి ముట్టుకుంటే షాక్ కొడుతుందండి. కావాలంటే పేపర్లో చూడండి ఎన్నిసార్లు పడిందో ఎలక్ట్రిసిటీ షాక్ ఉంటుంది. ఉదాహరణ అర్థమవుతుందా? దివ్యశక్తి ఉంది మీకు, దివ్య దృష్టి ఉంది. కానీ ఎలా ఉన్నామంటే అసలు ఆ దృష్టి ఉన్న మొదటి వాడు ఏం చెప్పాడో ఎలా చెప్పాడో వాడు అయితే ఒక పుస్తకాన్ని అందించాడు యుద్ధాన్ని చూసి 5000 సంవత్సరాల కిందట. ఇప్పటికీ చదువుకుంటున్నాం మనం. మన దివ్య దృష్టి దివ్య శ్రవణం దేనికి ఉపయోగించుకుంటున్నాం? పనికి రాని వాటికి ఉపయోగించుకుంటున్నాం. ఎనర్జీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా, పాజిటివ్గానే ఉపయోగించుకోవచ్చు, నెగటివ్గానే ఉపయోగించుకోవచ్చు. టీవీలోనైనా దివ్య శ్రవణం ఇంకోలా కూడా చేయొచ్చా? మీరు ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడవచ్చు కదా, మొబైల్ ఫోన్స్ ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడవచ్చు కదా. ఇదివరకు మన పక్కింటి వాళ్లతో మాట్లాడటానికి, ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు అనుకో. నీకు తెలుసా నీ పక్కింట్లో ఉన్న వాళ్ళ పేర్లు? తెలియదు కదా. తినే అంటున్నా నాకు తెలియదు నా పక్కన వాళ్ళ పేర్లు ఏంటో. కానీ మొబైల్ ఫోన్ ఉంటే ఎక్కడి నుంచైనా ఎవరినైనా మనం కాంటాక్ట్ చేయగలం. ఇప్పుడు యూత్కి ఈ ఉన్న పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడు ఎవరికీ లేదు అంటే అర్థమవుతుంది మీకు. ఈ పవర్ ఉందే, ఎబిలిటీ టు సీ అండ్ ఎబిలిటీ టు టాక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇంకాస్త ముందుకు నువ్వు వెళ్ళగలిగితే ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. ఎటు వచ్చి ఆ సైంటిఫిక్ రోలు అది ఉండాలి తప్ప. ఓ ఎస్ట్రానమర్ ఎవడో ఉన్నాడనుకో, వాడు ఎక్కడ చూసేస్తున్నాడు? నిన్ను చూడకూడదు అని ఉంటే ఏం లేదు, నువ్వు వెళ్ళాలి. ఆ మౌంట్ విల్సన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి. చూస్తే మనకేం అర్థం కాదు, అక్కడ అన్ని చుక్కలు 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 కనిపిస్తుంది. అర్థమవుతున్నా? చేత 50 ఏళ్ల కిందట ఉన్నటువంటి యూత్కి ఇప్పుడున్న యూత్కి తేడా అర్థమవుతుందా మీకు? 50 ఏళ్ల కిందట ఇలా ఉండేదా? ఉందా? మరిప్పుడుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోకపోతే ప్రపంచంలో ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ గ్యారంటీగా దీన్ని ఉపయోగించుకునే టెక్నిక్ కనిపెట్టేస్తాడు. యూత్ ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని? మనం ఏం చేయకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయరాది. చేశాక వాళ్ల ముందు మన యూత్ పరిస్థితి ఏమవుతుంది ఊహించగలవా? ఊహించగలిగితే ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది మీకు. వాళ్ళకంటే ముందు మనం ఇది నేర్చేసుకోగలం. ఎందుకంటే భారతీయులకు ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి జ్ఞానం ఇంకా వాళ్ళకి లేదు. ఇప్పుడు సంజయ్ అంటే మీరే చెప్పారు ఏంటి ఎలాగాని. అమెరికా వాడి మొహం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చా? నేను మొన్న వెళ్ళినప్పుడు కొన్ని ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇవంతా మాకు తెలియవండి అన్నాడు. మా అదృష్టం ఉందా? నేను ఇప్పుడు అమెరికన్ యూత్ ఇదంతా నేర్చుకోలేరు. మీరైతే కాస్త మీ ఇంట్లోనో పక్కనో ఎక్కడో అక్కడో దీని గురించి చెప్పేవాడు ఉన్నాడు. కానీ అమెరికా వాళ్ళు అడుగుతున్నారు, లేకపోతే నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందా? చేత ద అప్రోచ్ టువర్డ్స్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ పవర్, ది ఎబిలిటీ టు సీ, ది ఎబిలిటీ టు టాక్. మీకు ఇంకోటి కూడా చాలా సంవత్సరాలు బట్టి జరుగుతోంది. న్యూస్ పేపర్లో ఎందుకు ఆ న్యూస్ అంతా మీకు? మీ పరీక్ష రిజల్ట్ పడితే కొంచెం ధైర్యం చేసి చూస్తారు మీరు లోపల కదా. అంతకంటే న్యూస్ ఏముంది, ఇన్ని పేజీలు ఇస్తాడు కదా. కానీ న్యూస్ మీరు చూస్తే మీకేం అనిపించటంలే, మీకు తెలియకుండానే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుస్తోంది మీకు, అవునా కాదు? ప్రపంచంలో ఎక్కడైనా కొంచెం విచిత్రమైంది. అందుకే మాకు న్యూస్ దాని గురించి చెప్తూ ఓ మాట అనేవాడు, న్యూస్ అంటే ఏంటో మీకు తెలియాలి పేపర్లో వేయించడానికి, ఇంతతో ఫార్ములా గుర్తు పెట్టుకో అని అడిగాడు. న్యూస్ రిపోర్టింగ్ గురించి చెప్తూ, ఇఫ్ ఏ డాగ్ బైట్స్ ఏ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూస్, ఇఫ్ ఏ డాగ్ బైట్స్ ఏ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూస్. కుక్క మనిషిని కరిస్తే అది న్యూస్ కాదు, బట్ ఇఫ్ ఏ మ్యాన్ బైట్స్ ఏ డాగ్ ఇట్ ఈస్ ఎ న్యూస్. ఫార్ములాలు ఉంటాయమ్మా ప్రతిదానికి. లేకపోతే ఫలాని చోట కుక్క మనిషిని కచ్చింది అంటే రెండోసారి ఆ పేపర్ కొనవు నువ్వు, నిజమా కాదా? అంత ఇదే రాశాడు అనుకోడు అక్కడ అర్థమవుతుంది. కానీ మీకు కొంచెం ఆలోచించే బ్రెయిన్ ఉంటే న్యూస్ పేపర్ చదవని వాడు ఎవడూ ఉండడు. ఏమి ఇష్టం ఉన్నా లేకపోయినా న్యూస్ న్యూస్లో అయినా మీరు చూడాల్సిందే టీవీలో. చాలా మంది ఇష్టపడి చూస్తారు. కానీ యూత్గా మీకు ఏదైనా ఒక ప్రశ్న వస్తుందా, ఈ నాలెడ్జ్ అంతా మాకెందుకు, ఎందుకు ప్రపంచంలో ఈ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఎప్పుడు ప్రింట్ అవుతుంది ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్? చదివేవాళ్ళు ఉంటేనా, చదివేవాళ్ళు లేకపోతే ప్రింట్ అవ్వదు? చదివేవాళ్ళు లేకపోతే ప్రింట్ అవ్వదు కదా. అయితే ఏదైనా ఒకటి ప్రింట్ అయ్యి రెగ్యులర్గా మీకు అన్నన్ని పేజీలు మీ దగ్గరికి వస్తుంది అంటే చదివేవాళ్ళు ఉన్నారనేగా అర్థం, డౌట్ ఏం లేదుగా. అందులో మిగతా అంత చోట్ల వెళ్దాం, మనం ఆంధ్రాలోనే ఉందాం, తెలుగు పేపర్స్ గురించే మాట్లాడుకుందాం. అక్కడ వరల్డ్ వైడ్ న్యూస్ వస్తుంది కదా, మన స్టేట్ వైడ్ న్యూస్ ఉంటుంది. కానీ వరల్డ్ వైడ్ న్యూస్ ఇవ్వటం మానేశాడు అనుకో బై ఛాన్స్ వాడు, ఎందుకండి ఆంధ్ర వాళ్ళకి, మనం ఎక్కడికైనా వెళ్తామా ఏమేనా అంటే ఆ పేపర్ ఏమైనా అమ్ముడవుతుందన్న మీ ఉద్దేశం? అమ్ముడవదు కదా, ఇంతవరకు ఒప్పుకుంటా. ఇప్పుడు నేను వేసే ప్రశ్న మీకేంటంటే, మరి ఎందుకు ఆ న్యూస్ మనకందరికీ కావాలి? పనికిరాంతే చదవం కదా, అంతవరకు మీకు అర్థమైపోయింది. న్యూస్ ఏం చెప్తుంది మీకు? ప్రపంచంలో జరిగేదంతా చెప్తుంది. అంటే మీరున్నటువంటి ప్రస్తుతం మానవజాతి లెవెల్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతోందో మీకు తెలుస్తూ ఉండాలి. తెలిసాక ఇప్పుడున్నటువంటి ఆడియో వీడియో టెక్నాలజీ వల్ల దాని గురించి మీరు ఎవరితో ఎక్కడ మాట్లాడుకోగలన్నా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యము ఉన్నది. ఈ మూడు అర్థమయ్యాయి మీకు. ఒకటి న్యూస్ పేపర్ వాటితో ఎక్కడేం జరుగుతుందో మీకు తెలుస్తోంది, అందరికీ తెలుస్తోంది, యూత్కి ఎందుకో మీరు ఊహించండి. మీరు గొప్పగా ఎదగ తెలుసుకుంటే ఎక్కడ ఏమి జరుగుతోందో తెలిసిపోయాక న్యూస్ పేపర్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లతో వెబ్ క్యామ్ ద్వారాను దేని ద్వారాను, టీవీతోనే ఎందుకు, వెబ్ క్యామ్తో కూడా మనం ఇప్పుడు మాట్లాడుతోంది, ప్రపంచంలో అందరూ వినొచ్చు కదా, అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ దేనికి ఉపయోగపడుతున్నాయి? మన బుద్ధిని భ్రష్టు పట్టడానికి ఉపయోగపడుతున్నాయి, అందులో ఒప్పుకుంటారు కదా. ఏం ఉపయోగం అది చూసి? ఇంచేత ఈ దియా అనేటటువంటి సంస్థ ఏం చేయదలుచుకుంది అంటే, ఈ మూడింటిని మీ చేత ఉపయోగించి మిమ్మల్ని వరల్డ్ సిటిజన్స్ గా మార్చాలి. మీరు ఆల్రెడీ వరల్డ్ సిటిజన్సే, అందులో డౌట్ లేదు. వరల్డ్ న్యూస్ వస్తోంది ప్రపంచంలో, అంతే సిటిజన్ అంటే అంతే కదా, ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊరు సంగతి తెలుస్తుంది నీకు, అవునా కాదా? ఇప్పుడు నీకు ప్రపంచం గురించి అంతా తెలుస్తోంది అంటే అర్థం ఏంటి? మరి ఆర్ యూ ప్లేయింగ్ యువర్ రోల్? ఐదుగురు ప్రస్తుతం ఆ రోల్ ని ప్లే చేస్తున్నారు. ఐదుగురు అంటే ఐదు రకాల మనుషులు, ఐదు గ్రూప్స్. ఒకడు పొలిటీషియన్. ఇప్పుడు ఎవడు గెలిస్తే మీకేంటి? రేపు ఎలక్షన్ అవుతుంది, మీ బంధువులు కానీ మీ వాళ్ళు కానీ పాలిటిక్స్ లేరని చెప్తున్నాను. ఉంటే ఓకే, మీకు దాని విలువ ఉంది. లేకపోతే ఎవడు గెలిచినా ఉంటే మనకి, మన కాలేజీ అక్కడే ఉంటుంది, మీ చదువు అక్కడే ఉంటుంది, తేడా వాడికి వస్తుంది, గెలిచిన వాడికి వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళ తాలూకు వాళ్ళు చాలా లాభం పొందుతారు, అందులో డౌట్ లేదు కదా. ఇంకో పార్టీ గెలిస్తే అంచేదేంటి, పాలిటిక్స్ గురించి కనుక నువ్వు ఆలోచించగలిగితే స్టేట్ల వరకు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీగా అవుతే వాడి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? అర్థమవుతుంది కదా. అంటే అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాటిని మనం పొలిటీషియన్స్ అంటాం. వాళ్ళు ఖచ్చితంగా మనకంటే ఒక ప్లస్ పాయింట్ ముందున్నారు. వాళ్ళు దాన్ని లాభం కోసం వాడుతున్నారా, కరెక్ట్ గా ఉన్నారా అనే పిచ్చి డిస్కషన్ అనవసరం. వాడికి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ఎలాంటి వాడైనా నువ్వు వాడిని భరించాల్సిందే కాదా? మనం అందరం ఇక్కడ కూర్చుని ఎన్ని లెక్చర్స్ ఇచ్చుకుంటే ఏమి ఇచ్చుకుంటే ఏం లాభం? చివరికి వాడేమనుకుంటే అదే జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళటానికి ఉత్తినే వెళ్ళిపోయాడంట వాడు. మనం అందరం వాళ్ళని బతిమాలుకుని, బాబు నువ్వు ఎంపీ అయిపో, నువ్వు ఎమ్మెల్యే అయిపోవు అన్నా, లేకపోతే వాడు కష్టపడ్డా? కష్టపడుతున్నప్పుడు వాడి గ్యారంటీ ఉందా గెలుస్తాడని? లిస్ట్ తెలుసా కదా ఎమ్మెల్యేకి, దానికి పోటీ చేస్తే ఎంతమంది ఉంటారు ఆ సీట్కి? వందల్లో ఉన్నట్టు గుర్తు నాకు. అందరూ తిరుగుతారు కదా, మాకు ఓటేయండి, మాకు ఇచ్చేయండి, మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని. సరే, ఎవడో ఒకడు గెలుస్తాడు. మరి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలుస్తామని పోటీ చేస్తారా వాళ్ళు, లేకపోతే ఓడిపోవటానికి చేస్తారా? ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు. ఎంతమందో అది వదిలే, దేశాన్ని పాలించేవాళ్ళు వాళ్లే. అంటే ఇలాగే ఉంటామా మనం, లేకపోతే అలాంటి స్థితికి వెళ్ళటం మంచిదా అని ఎవరిని అడిగినా మేము ఎక్కడ గెలుస్తామండి, మాకేమవుతుంది అని అనుకుంటాం తప్ప ఛాన్స్ దొరికితే వదులుతాం. నేనవుతే వదలను, నాకెవడు ఇవ్వటంలే, అడగలే, ఇవ్వటంలే అందరు కూడా అసలు ఆవిడ అడగండి, నా వేపు చూడలే ఆవిడ. కానీ వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు ఆ స్థితికి వెళ్లారు వాళ్ళు? అలాగే గాంధీ గారి టైం అప్పుడు కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే భారతదేశ స్వాతంత్రానికి ప్రయత్నం చేశారు, అందరూ ప్రయత్నం చేయలేదు. నువ్వు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎవరు. ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు అప్పుడు అయితే చాలా మంది యుద్ధం చేయడానికి దానికి లేచారు. కానీ గాంధీ గారి టైంలో అసలు యుద్ధం లేదుగా, అంత అహింసేగా ఎక్కడైనా వస్తే కూర్చుని ఉండేవాళ్ళు కొన్ని వందల మంది. పోలీసుల వాళ్ళు ఎవరు వచ్చి లాఠీచార్జ్ చేసేవాళ్ళు, పారిపోయేవాళ్ళు. కానీ అదే మన దృష్టితో, భారతదేశానికి స్వాతంత్రం రావాలి అనే దృష్టితో పనిచేసిన కొంతమంది స్వాతంత్రం వచ్చాక ఏమయ్యారు వాళ్ళు? లీడర్స్ అయిపోయారు. అందులో ఎవరు ఎంత ఎక్కువ ఆ టైంలో దీని గురించి శ్రమ పడగలిగారో, అందరూ ఒకవైపు, నెహ్రూ ఒకవైపు, జవహర్లాల్ నెహ్రూ కొంచెం ఆ చరిత్ర అయినా తెలుసు కదా, కోటీశ్వరుడు. ఆ కాలంలో ఆయన బట్టలు ఉతికి ఇస్త్రీ అయి రావటానికి పేరిస్ వెళ్ళేవి, మీకు తెలుసా ఈ సంగతి? అంత గొప్ప ఆ కాలంలో. ఇప్పుడేముందిలే, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేస్తున్నారు. కానీ ఆయన అంత గొప్పవాడు అయ్యాడు. సరే, తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఆయన పిల్లలు. నువ్వు ఏదైనా అనుకో, చెప్పేవాళ్ళు రకరకాల పార్టీ వాళ్ళు, హాయ్ అలా అవ్వకూడదు, వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు, నువ్వు ఏమనుకుంటే ఏముంది, లీడర్ వాళ్ళు. నీకు అర్థమవుతుంది? ఎందుకు చెప్తున్నాను, కరెక్ట్గా కనుక అడుగులు మనం వేయగలిగితే అప్పుడైతే కమ్యూనికేషన్స్ లేవు. కమ్యూనికేషన్స్ ఉందా అప్పుడు గాంధీ గారి టైంలో? ఓకే, మొన్నటివాటికే కూడా నాకు కాశీలో ఉన్నప్పుడు గుర్తు, 80లోనే ఎప్పుడో ట్రంక్ కాల్ చేయాల్సి వచ్చింది, ఎవరో వస్తున్నారని చెప్పి కాన్పూర్ నుంచి, అంటే దగ్గర ఊరు, అంటే ఇప్పుడు విజయవాడ నుంచి ఎవడో ఒంగోలు వస్తున్నాడు, వాడికి నేను చెప్పాలి, బాబు మా ఇంటి దగ్గర నుంచి నీ దగ్గరికి వెళ్తున్నాడని ట్రంక్ కాల్ చేశాం. బస్సులో బయలుదేరాడు వీడు. మేము వెళ్ళిపోయి వాడు కూడా చేరాక ఎవడైతే విజయవాడకి వస్తున్నాడయ్యా చూసుకో అని చెప్పడానికి నేను ట్రంక్ కాల్ చేస్తే అది ఎప్పుడు నేను మాట్లాడగలిగానంటే వీడు వెళ్ళి చేరిపోయాడు వాడు. ఇప్పుడు అడుగు అడుగునా నువ్వు చెప్పచ్చు ఈ మలుపు తిరిగాను ఆ మలుపు తిరిగాను ఈ మలుపు తిరిగాను. అందుకే చెప్తున్నాను, ఏమీ కమ్యూనికేషన్ లేనప్పుడు దేశాన్ని పాలించాలి అనే మానసిక స్థితి ఉన్నవాడు సహాయపడితే ఏమయ్యాడు వాడు, వాడు పిల్లలు కూడా ప్రైమ్ మినిస్టర్స్ కాదా? కళ్ళముందు మీరు కొట్టుకోండి దెబ్బలాడకుండా, అది వేరే విషయం. రెండో రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పీపుల్. తాతా బిర్లా వాళ్ళని వదిలేద్దాం ప్రస్తుతం. నేను ఈ మధ్యనే ఒక నవల చదివాను, ఇడ్లీ వడ ఆకాశం. చదివా? మీరు ఎవరు చదివారు? ఏ ఇడ్లీ వడ తిన్నా ఇడ్లీ వడ అంటున్నావా నవల? ఎండమూరి వేరే అన్నారు. చదవండి అది ఎప్పుడైనా, నేను అది చదువుతా, మీరు అది చదవటండి. సరే ఇప్పుడు నవల చదవటానికి టైం వేస్ట్ చేసుకోకండి మీరు. అందులో కేవలం ఇడ్లీ సాంబార్ అమ్ముకుని 5-star హోటల్ కట్టాడు. అంతకంటే ఏం చేయలేదు, ఇంజనీరింగ్ చదివాడు. నా ఎందుకు అనుకున్నాడు, వాళ్ళ తండ్రి నడిపేటటువంటి ఒక చిన్న రెస్టారెంట్లో వెళ్తూ వస్తూ ఉండేవాడు అంతే. కామత్ అని పేరు విన్నారా? హోటల్ కామత్ ఇక్కడ లేదనుకుంటా కదా, ఇంకొంది లేదు, కానీ చాలా పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఉంటుంది. సిటీస్లో అయితే గ్యారంటీగా ఉంటుంది. వాడు 5-star హోటల్ కట్టినప్పుడు దాని తర్వాత వాడి హోటల్కి జైల్ సింగ్ అంటే మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అంటే హై లెవెల్ పీపుల్ అందరూ వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ అతనికి ఫ్రెండ్స్. ఎందుకంటే బిజినెస్ అంటే మరి ఇడ్లీ సాంబార్ అమ్ముకునే వాళ్ళు చాలా హోటల్స్ ఒంగోలులో కూడా ఉన్నాయి కదా. ఒంగోలులో ఎందుకు ప్రతి చోట ఉంటాయి మీకు డాబా అవి? ఎక్కడ తేడా? ఆయన ఇడ్లీ వడ అమ్ముకుంటూ ఉంటే ఆయన ఏం చేశాడు, మిగతా వాళ్ళు ఏం చేశారు, ఆ నావెల్లోనే మీరు చదివితే మీకు తెలుస్తుంది. నిర్ణయానికి వచ్చాడు, నేను దీన్ని ప్రపంచం అంతా ఎత్తుగా అందజేస్తాను. సరే బిర్లాలు బిజినెస్ పీపుల్ వీళ్ళందరి గురించి అంటే నేను ఎందుకు చెప్తానంటే బిజినెస్ అంటే ఇతరులకి కావాల్సింది ఇచ్చి ఆ ఇస్తున్నది వీడికంటే బాగా ఇవ్వలేడు అనిపిస్తే ఆ ప్రోడక్ట్ కొంటారు, అవునా కాదా? ఈ నోకియా ఏదో నాకు పేర్లు తెలియమ్మా మీ మొబైల్ ఫోన్స్లో, ఏ ఫోన్ నచ్చుతుంది మీకు? నాకు తెలియక అడుగుతున్నాను, నేను ఇప్పుడు ఆడినా తనే వాడుతుంది ఏ ఫోన్? నోకియా కదా, మీరే చెప్తున్నారు. మరి ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో కాంటాక్ట్స్ అన్ని ఉంచుకోగలిగినప్పటికీ కూడా ఏ కంపెనీది వాడతారు మీరు? అర్థమైందా? అలాంటి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అసలు నాకు చాలాసార్లు అనుమానం కూడా, పొలిటీషియన్స్ని వాళ్లే శాసిస్తున్నారేమో అది, డబ్బున్న వాళ్లే నిలబెట్టి మిందుంచండియా బాబు మాకు హెల్ప్ చేద్దరు కానీ. ఇది రెండో రకమైనటువంటి మనుషులు. కానీ వీళ్ళిద్దరూ కూడా పరిస్థితికి లొంగలేదు, పరిస్థితుల్ని తనకు అనుగుణ్యంగా మార్చుకున్నారు. లేకపోతే ఎవరిగా గొప్పవాళ్ళు? వాడు కూర్చొని కొట్టిచాడు అయిపోయాడు అంటే అనుకున్నాడు, కామతోతే పాపం రాసుకుంటాడు కూడా. వాడి తమ్ముడే వాడిని దివాలా తీయించే పరిస్థితికి తీసుకొస్తే వాడి తమ్ముడే ఆ స్థితి నుంచి ఏం చేద్దాం? ఇంకా దివాలా ఎత్తేశాక కంపెనీ ఏమవుతుందని ఊహించగలవు కదా, అది కూడా వాడి తమ్ముడు వల్లే. ఎంత బాధిస్తుంది, ఎవడో బయటవాడు మోసం చేశాడంటే అయినా అక్కడ నుంచి మళ్ళా అంతెత్తుకు ఎదిగాడు. ఎందుకు ఎదిగాడు? పట్టుదల. అంటే ఈ పొలిటీషియన్ అంత గొప్పవాడు అవటానికైనా, ఈ బిజినెస్ మ్యాన్ అంత గొప్పవాడు అవటానికైనా, ఇంకా సైంటిస్టుల గురించి మీరు చెప్పే అక్కర్లేదు కదా. ఇంకా వాడు మంకుపట్టు పట్టు కూర్చుంటారు సైంటిస్టులు, మేము క్యాన్సర్కి మందు కనిపెడతాం, ఇంకా అంతే. కనిపెట్టేంత వరకు ఆగే ప్రసక్తే లేదు. ఈ గ్రూప్లో కాకపోతే ఇంకో గ్రూప్, ఇంకో గ్రూప్లో ఇంకో సంవత్సరం, అలా ఎంతవరకు వాళ్ళు పనిచేస్తూ పోతారు పట్టుదలగా? మందు కనిపెట్టేంత వరకు. అలాంటి వాళ్ళ పిల్లలు మీరు. సైంటిస్ట్ దగ్గర మీరు చదువుతున్నారు, ఇంజనీరింగ్ అది కదా, మరి ఆ పట్టుదల ఉందా మీకు? ఏముంటుంది మన బుర్రలో, ఇది అయిపోగానే నాకు ఉద్యోగం ఓడిస్తాడు, ఉద్యోగం ఏమవుతాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు, మాస్టరు మూడేళ్ల కిందట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా ధైర్యం. హైదరాబాద్లో ధన్నమని పెరిగిపోయాయి ఫ్లాట్ రేట్స్, అవి 3,000కి వచ్చే ఫ్లాట్ ఇప్పుడు 15,000-16,000 కూడా రావటంలే. అప్పుడు 3 ఏళ్ల కిందట ఏమైంది ఇప్పుడు సడన్ గా సాఫ్ట్వేర్ తెలుసా మీకు? అర్థం అవటం లేదా ఇది కూడా మీకు? ఏం జరిగింది సాఫ్ట్వేర్లో, ఎందుకు పడిపోయింది? మీరు ఇంజనీర్లు వస్తే చెప్పగలరు, ఇందాక నేను చెప్పింది ఆ కంపెనీ ప్రపంచానికి కావాల్సింది ఇవ్వలేకపోతుంది. అంతేగా ఎక్కడో అది ఏ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తుందో ఆ ప్రోడక్ట్ అక్కర్లే, వీళ్ళకి అదే చేయటం వచ్చు పోతున్నాయి. మొన్న ఎప్పుడు చూశారు 2 లక్షల మంది ఒకేసారి తీసేశారని పేపర్లు? మీరు చూశారో లేదు, 2 లక్షల మంది. మరి మళ్ళీ నేను వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పాను, సైంటిస్టులు అయినా మీరు ఇంత గాభరా పడతారేంటయ్యా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిన సైన్స్ 2-3 ఏళ్లలో మళ్ళీ ప్రజలకు కావాల్సింది ఏదో ఇస్తుంది, ఇస్తే మళ్ళా ఏమవుతుంది? మీరు ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి పారిపోయి ఏడుస్తున్నారు. వాళ్ళతోనే చెప్పాను, యూతేగా వాళ్ళు కూడా చిన్నపిల్లలే, కానీ నేను మీలాగా బాధపడను. సాఫ్ట్వేర్ ఎవడు కనిపెడుతున్నాడు, ఎవడు కంపెనీ వెలకాతలు ఉన్నాడు, వాడు ఉత్తనే కొన్ని మీలాగా కూరుస్తూ ఏడుస్తూ కూర్చోడు, ఎందుకంటే వాడికి లాసేగా, ఖచ్చితంగా ఏదో ఒకటి కనిపెడుతుంది. మీరు పేపర్స్ కనుక అమెరికాలో జరుగుతున్న మార్పులు తెలిస్తే అది మళ్ళా వచ్చేసింది, మళ్లీ మారుతుంది, కానీ అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మళ్ళా ఏం చేయాల్సి వస్తుంది? 3 నెలలో 4 నెలలో ఆ ఎక్స్ట్రా కోర్స్ చేయాలి వాళ్ళు, అంతేగా చేసేస్తాం మనం. కానీ ఎవడైతే ఇలాంటి పరిస్థితుల్లో దానికి తగినట్టు ఆలోచించగలడో వాడేమైపోతాడు? వరల్డ్ లీడర్ అవుతాడు. సైంటిస్ట్ యాక్టర్స్ గురించి నేను చెప్పక్కర్లే, అసలు మీరే చెప్పాలి, ఫ్యాన్స్ కదా. ఏ ఇక్కడ ఫ్యాన్ లేదంటే నేను ముందు గాభరా పడేది, ఇక్కడ ఫ్యాన్ లేదని కాదు, మీరు ఏ ఫ్యాన్ గురించి మాట్లాడుతున్నారు? చిరంజీవి వాళ్ళు వీళ్ళు ఎంతమందిని కదుపుతున్నారు, ఎందుకు కదపగలుగుతున్నారు? చాలా చోట్ల వాళ్లే పొలిటీషియన్స్ అవుతున్నారు చాలా చోట్ల. రీగన్ అని ఉండేవాడు కదా అమెరికా ప్రెసిడెంట్, అతనే యాక్టరే. చాలా మంది యాక్టర్స్ మనకి, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరో పేర్లు తెలుస్తాయి తప్ప మిగతా లోకల్ ఎంపీలు వాళ్ళకి మనకేం తెలుస్తాయి, కానీ చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు లీడర్స్ అవుతున్నారు. కానీ లీడర్స్ అవ్వకపోయినా యాక్టర్స్ కి ఉన్న స్థామత ఉంది కదా, ఎన్టీ రామారావు అన్నా, నాగేశ్వరరావు అన్నా ఇప్పటికీ ఉంది కదా, ఫాలోయింగ్ ఇప్పటికీ ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడున్న యాక్టర్స్ కి అసలు పేర్లు కూడా చాలా మంది తెలియవేమో అని నా డౌట్. అక్కడ కూడా క్వాలిటీ దెబ్బతింటుంది కదా, మనుషుల్ని రంజింపజేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు ఇప్పటికీ పెద్ద యాక్టరే. ఇప్పటికీ రంజింపలేక ఏదో సినిమాలో 5-6 లక్షలు 1 కోటి రూపాయలు సంపాదించేసమ్మా చాలే బాబు, 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా ఏదో బ్యాంకులో పెడదాం, వాడైనా పద్ధతి అయినా బ్యాంకులో పెడితే అదృష్టం ఉంటుంది. పోనీలే 1 కోటి రూపాయలు ఇచ్చే కదా అని ఇంకో బ్యాంకులో ఎక్కడో పెడతాడు, పేర్లు గుర్తురావటం లేదు. మీరు చూసారు కదా బ్యాంక్ అయిపోతుంది, అవగాహన అవుతుందా? సైంటిస్టుల తర్వాత యాక్టర్స్ గురించి చెప్పాను. సరే టీచర్స్, టీచర్స్ ఎప్పుడు కరెక్ట్గా చెప్పగలిగే టీచర్కి వాల్యూ ఎప్పుడూ ఉంది కదా, బాగా చెప్పగలిగితే వాళ్లే కదా ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ లో వాళ్ళు కెమిస్ట్రీ ఫిజిక్స్ అది చెప్తున్నారు, బాగా చెప్పలేని వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలోనో ఎక్కడో క్లాస్కి ఎవడు రాడు, క్లాస్ నుంచి ఎవడు వెళ్ళడు. ఈ 5 గురించి నేను ఎందుకు చెప్పానంటే పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సైంటిస్ట్స్, యాక్టర్స్, టీచర్స్, వాళ్ళంతట వాళ్ళు పరిస్థితుల్లో దెబ్బలాడి పైకి వస్తారు. ఎవడో హెల్ప్ చేయడు, ఇంకో బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్కి హెల్ప్ చేస్తాడా? చెడు, అసలు అవద్దని చూస్తాడు. ఇంకో పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ రాణిస్తాడా? ఇంకో సైంటిస్ట్ రానివాడు. మీకు తెలిసినా తెలియదు, సైంటిస్ట్లో చాలాసార్లు ఓ మ్యాజికల్ జరుగుతూ ఉంటాయి, అది మీ వరకు రావు. ఐన్స్టీన్ గురించి చెప్తాను నేను. ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చాక న్యూస్ పేపర్ రిపోర్టర్స్ ఆయన్ని అడిగి, మీరు ఇంత అద్భుతమైంది మీరు కనిపెట్టారండి, ఎంత గొప్పవాళ్ళు మీరు అని. నిజం చెప్పేదా, నా అదృష్టం బాగుండి, కొన్ని రోజుల ముందు నేను కనిపెట్టాను, అది చాలా మంది దాని మీద పనిచేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే ముందు దాన్ని పట్టుకున్నా, నాకు పేరు వచ్చేసింది. న్యూటన్, లిబ్నిస్ థియరీ, మ్యాథమెటిక్స్ ఉందా మీకు సబ్జెక్ట్? న్యూటన్స్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అది న్యూటన్ కనిపెట్టాడు. కానీ అదే టైంలో ఇంకోడు కూడా కనిపెట్టాడు, లిబ్నిస్. కానీ ముందు ఇతను చెప్పాడు, లిబ్నిస్ థియరీ ఉంది అది వేరే విషయం, కానీ ఎవడు కనిపెట్టాడు అంటే ఎవడికి పేరు వస్తుంది? గతమైందా? అంచేత యూత్తో చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి అవకాశము ప్రపంచంలో ఎప్పుడూ రాలే, ఎప్పుడూ లేదు. ఒక 50 ఏళ్ల కిందటి వరకు, ఇవాళ నేను అమెరికా వెళ్తాను, రేపు న్యూజిలాండ్లో ఉంటాను, ఇంకోటి చైనాలో ఉంటాను, ఇక్కడే మన వాళ్ళ పిల్లలే, మన ఎప్పుడో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నాడన్నాడు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చాను, ఇప్పుడు చైనాలో ఉందట, మళ్ళా వాళ్ళు అలా వెళ్తే మలేషియాలో ఉంటాడంటాడు సాఫ్ట్వేర్ వాళ్ళు. అటు వెళ్తున్నారు, ఇటు వస్తున్నారు, అటు వెళ్తున్నారు, ఇటు వస్తున్నారు. అంటే మీ ఆలోచన విధానం మీరు కాస్త ఎదగాలి అంటే, నేను ఒంగోలు గురించి ఆలోచిస్తానంటే ఏం కుదరదు. దేని గురించి ఆలోచించగలగాలి మీరు? ప్రపంచం అంతా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు అవుతేనే నువ్వు లీడర్ అవుతావు. అంతే, ఎవరి దగ్గర ఉద్యోగం చేయొచ్చు అది వేరే విషయం. దానికి అంత కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏం లేదు, మీరు బతికిపోవచ్చు హాయిగా, నా క్లాసులో వినడానికి రావక్కర్లే. కానీ మామూలుగా ఎన్నాళ్ళు బతకగలం, ఒకటి. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం ఏమాత్రం వెనకబడ్డా అసలు జీవితం నుంచే పక్కకి వెళ్ళిపోతాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆ పర్టికులర్ టాపిక్ అర్థం కాకపోయేసరికి, కంపెనీ పడిపోయేసరికి ఎంతమంది రోడ్డును పడుతున్నారు? అన్ని చోట్ల జరుగుతుందండి. ఇప్పుడు సినిమాల్లో కూడా అదే జరుగుతుంది. ఒకడో హీరో వస్తాడు, వాడేం కంటిన్యూ అవటం లే, ఒకటో రెండో సినిమాలు వస్తాయి, జీవిస్తాడు వాడు, అయిపోడు. అంటే ఇప్పుడు సినిమా హీరో కాకపోతే బతకలేడు ఆవిడ, సంపాదించిన డబ్బుతో వాడు ఏదో జీవిస్తూనే ఉంటాడు. మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కరెక్ట్గా అర్థం చేసుకుని ప్రపంచానుగుణ్యంగా కనుక నువ్వు మారగలిగితే నీ అవసరం ప్రపంచానికి ఎప్పుడూ ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, సైంటిస్టులు ఫ్యూచరాలజిస్టు వాళ్ళు సమాజానికి ఇప్పుడు ఇమీడియట్ గా 500,000 మంది ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు కావాలి సమాజానికి. ఐదు, ఇప్పుడు మీకు సంజయ్ క్రిటిసైజ్ చేయటానికి కాదు, కానీ సంజయ్ అంటే మీకు తెలియదు, కానీ ఇప్పుడున్న గ్లోబల్ దాంట్లో అది తెలియాలి మీకు. ఐన్స్టీన్ ఏం చెప్పాడో కూడా తెలియాలి. అమెరికన్ పాలిటిక్స్ ఎలా వెళ్తుందో తెలియాలి. ఫ్రాన్స్లో ఏమవుతుందో తెలియాలి. చైనాలో ఏమవుతుందో తెలియాలి. అప్పుడే కదా నువ్వు ప్రపంచానికి ఉపయోగపడతావు, లేకపోతే ఉపయోగపడతావు? తెలుసుకునే పరిస్థితులు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎక్కడేం జరుగుతుందో ఎంతమంది కావాలి అంటున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంకె చెప్తున్నారు, అందరూ లక్షల్లోనే చెప్తున్నారు. ఇంతవరకు ఎక్కడా కూడా 1 కోటి మంది, 15 కోట్ల మంది ఉన్నాను. ఇప్పుడున్న పాపులేషన్ కనుక చూసుకుంటే నీకు ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నా చాలు, వాళ్ళు మార్గదర్శకులు అయిపోతారు. అవుతారా? అవరా? ఊహించగలుగుతున్నా? ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉందని తెలియని వాళ్ళు ఉన్నారు అందరూ కూడా, తల్లులు, తండ్రులు, పొలిటీషియన్స్, ఎవడు వాడు, వాడు రాష్ట్రం, బిజినెస్ మ్యాన్ ఉంటే ఇంటర్నేషనల్ గా ఎవడు ఆలోచిస్తున్నాడు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తప్ప. ఇంటర్నేషనల్ గా బిజినెస్ ఒక కామత ఆలోచించాడు, సరే కదా? ఇంటర్నేషనల్ గా వీడు ఆ అవకాశం మీకు ఇవ్వబడుతుంది. ఈజీగా మాత్రం ఉండదు. ఇంజనీరింగ్ చదవటానికి మీరు ఇంత కష్టపడుతూ ఉంటే మరి ఇది చదవాలన్నా మీకు చాలా కష్టమే కదా. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. మీ కాలేజెస్ కి దానికి దానికి మీరేదో ఒక ఊళ్ళో ఉండాలి, ఇల్లు లేకపోతే హాస్టల్లో ఉండాలి. కామత్ హోటల్ పెట్టలేదు కనుక మీ ఫుడ్ బాగుండదు. కామత్ అయితే అతను మాట్లాడుతుంది, ఛాలెంజ్, నా హోటల్లో రుచికరంగా లేని పదార్థమే ఉండదు, దాని మీద కొట్టుకొచ్చాడు ఇంతవరకు. ఒక పాయింట్, ఇంటర్నేషనల్ గా ఎదిగాడు. ఒక కామతేనా హోటల్ ఇంటర్నేషనల్ ఎదిగాడు? ఒబెరాయ్ ఉంది, చూశారు? అంతేత పోటీ ఏం లేదు ఎక్కడ. ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ ఏం లేదు, ఇంకేత లేదు అక్కడ పోటీ పడటానికి. ఎవడే ఫీల్డ్ వాడికి ఇంకేత భారతీయులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఓ విచిత్రమైనటువంటి ప్లస్ పాయింట్ ఉంది. ఇది ఎక్కడా చెప్పబట్టలే. ఇండియాలో చెప్పబడుతుంది, ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చెప్పబడుతుంది. ఎందుకంటే మీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. లేకపోతే చెప్తే మాకెందుకండి ఇదంతా గోళ. కానీ మీరు రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అవుతున్నారు అంటేనే యూ హ్యావ్ దట్ ఫేత్, దట్ లక్. నేను బయోకెమిస్ట్రీగా పనిచేస్తున్నప్పుడు ప్రొఫెసర్గా మొదటి క్లాస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ కూర్చుని ఉంటారు ఫస్ట్ క్లాస్. అంతకుముందు వాళ్ళు నన్ను చూడలేదు. అందులో ఎవడైనా ఒకడు లేచి, సార్ మాకు చిన్న అనుమానం ఉంది, ఇంతకీ నేను బయోకెమిస్ట్రీ చదవడానికి అర్హున్నా కాదా అని అడిగాడు అనుకోండి. అడిగితే ఏమనుకుంటాం? అసలు వాడు ఏ క్లాసులో ఉన్నాడు? బయోకెమిస్ట్రీ క్లాసులో ఉన్నాడు. ఎందుకు వచ్చి ఉంటాడు క్లాస్కి? ఫీజు కట్టి వచ్చి ఉంటాడు. ఫీజు ఎందుకు కట్టి ఉంటాడు? డబ్బుందని కట్టాడా, సీట్ వచ్చిందని కట్టాడా? డబ్బుంటే రాదుగా. డబ్బు లేకపోతే సీట్ వస్తే ఏదో అవస్థపడి ఎక్కడి నుంచో తెచ్చు కడతారు, అవునా కాదా? ఇంకేత మేము ఈ దేశాధినేతలు అవగాలటానికి మాకు అర్హత ఉందా మాస్టారు అంటే నేనేం చెప్పేది? ఉదాహరణ అర్థమైందా? మీరు వింటున్నారు అంటేనే అర్థం ఏంటి? మరి వాళ్ళందరూ వచ్చి వినొచ్చు కదా. మీ ప్లస్ పాయింట్ అర్థమవుతుందా? మీరు ముందు వచ్చేసారు. తర్వాత మీరు బయోకెమిస్ట్రీ పాస్ అవుతారా అవరా? ఎంఎస్సీలో మీరు ఏదైనా ఒకటి చూశారా, 100% పాస్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూశారు ఎంఎస్సీలో ఎవడైనా ఫెయిల్ అయిపోవటం? పరీక్ష మానేసి నేను చదవనని వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి వదిలేయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో ఫెయిల్యూర్స్ ఉండరు. మార్కెట్లో తేడా రావచ్చు, అది వేరే విషయం. అంచేత ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. ఒక యూనివర్సిటీ కాదు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. 70 యూనివర్సిటీస్ నుంచి దీనికి యూత్ రాబోతున్నారు. రాబోతున్నారు అనే మాట ఎందుకు చెప్పాను అంటే, ఇది మొన్న 31వ తారీఖున డిక్లేర్ చేశారు ఫస్ట్ టైం. నేను అది వినగానే నేను ఇటు అమెరికాలోనూ చూశాను, ఇప్పుడు రేపు నేను న్యూజిలాండ్ వెళ్ళాలి ఈ అశ్వమేధ యజ్ఞ పరంపరలోని ఈట్ సైన్స్ చెప్పడానికి. అప్పుడు నాకు అనిపించింది మరి నేను తప్పు పని చేయకూడదు మిగతా వాళ్ళలాగా. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇంకా వెబ్సైట్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళు. మన 31 ఓపెన్ అయింది, దానికి టైం పడుతుంది కదా. కానీ నేనేమనుకోవాలంటే నా యూత్ని వదన్ను. వాళ్ళకి ఇష్టం లేదు అది వేరే విషయం, బలవంతంగా ఏం చెప్తాను. కానీ ఇక్కడ చెప్పబోయే విషయాలు ఎలా ఉంటాయంటే, మన అమెరికా వెళ్ళినప్పుడు టామ్ క్రూయిజ్, ఎవడో టామ్ క్రూయిజ్ పేరు కూడా నాకు తెలియదు, మీకు తెలుసు ఆ పేరు? వాడెవడో వచ్చి, మేము టామ్ క్రూజ్ వాడు, వాడు ఇప్పుడు చిరంజీవి కంటే పెద్ద హీరోట అక్కడ హాలీవుడ్లో, అంత పేరున్న యాక్టర్ట, నాకు తెలియదు. పాపం వాడికి నాకు తెలియదని చెప్తే అట్టా నేను అమెరికాలో కూర్చుని వాడు టామ్ క్రూజ్ మనిషి వాడిని ఎవడో అనుకున్నా. నాసా సైంటిస్ట్స్ ఇద్దరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్, వాళ్ళ తాలూకు ఏజెంట్స్ అన్న మనం ఏమంటాం, ఏజెంట్స్ కాదు వాళ్ళు, రిప్రజెంటేటివ్స్ అనుకోండి. వాళ్ళ కోసం పని, అంటే యాక్చువల్ గా వాళ్ళ కోసం పనిచేయటం లేదు, వాళ్ళ కంపెనీకి చెందిన వాళ్ళే. అతను హయ్యర్ లెవెల్ వాళ్ళు, నోబెల్ ప్రైజ్ విన్నారు, మిగతా వాళ్ళు కొంచెం లోవర్ లెవెల్. ఇద్దరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ యొక్క కోవర్కర్స్, సినిమా యాక్టర్ టామ్ క్రూజ్ తాలూకు మనుషులు, 20 మంది ఫార్మసిటికల్ కంపెనీ ఓనర్స్ వచ్చారు. మీరేదో చెప్తున్నారు మేము విన్నాము. ఇక్కడ మేము నిన్న పుస్తకం చూపించాను కదా కవి వాళ్ళది, వాళ్ళ తర్వాత మీకు చూపిస్తాను, అవంతా మీ సిలబస్ లో ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకుంటున్నాము. మా కంపెనీ దివాలా తీసింది, $200 మిలియన్ దివాలాలో ఉంది కంపెనీ. ఈ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం చేస్తే విత్ ఇన్ ఎ ఇయర్ $100 మిలియన్ ప్రాఫిట్ లోకి వచ్చారు. అర్థమవుతుందా? కౌవే నీకు చూపించా కూడా ఆ బుక్స్, దాని మీద చేయబోతున్నాను. బోనో అని ఉన్నాడు, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సిఇఓలకి పాఠం. ఇది అందరికీ చెప్పేది కాదు. ఇది 2 డేస్ క్లాస్, 1 అవర్ చెప్తాడు ఒక రోజు, రెండో రోజు ఇంకొక అవర్ చెప్తాడు. 40,000 తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడు వస్తున్నాడు, 20 వచ్చేసాడు మన జనవరి బెంగళూరు. ఆయనకి టైం లేదు, 20,000 రూపాయలు ఇస్తా ఉన్నా గంటకి. టైం ఇస్తాడు అనమాట, 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఆ సిరీజ్ లో ఎక్కడెక్కడో అతను చెప్పుకుంటూ వెళ్తూ ఆ కంపెనీ బాగుపడిపోతుంది. రెండోది డీబోనో, సాఫ్ట్వేర్ వాళ్ళు హౌ టు థింక్. దాని తర్వాత మెయిన్ గా నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ఇది ఆయన రాసిన పుస్తకాలు, 200 పుస్తకాలు ఉన్నాయి ఇలాంటివి. ఈ పుస్తకాల ఆధారంగా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటారు. మీకు తెలుసో తెలియదు అమెరికాలో పెద్ద ప్రాబ్లం ఉంది, ఎవరి జాబ్ గ్యారంటీడ్ లేదు. వాడు నేను నోబెల్ ప్రైజ్ విన్నాను కనుక ఈ యూనివర్సిటీలో ఇంకా నాకు పెర్మనెంట్ జాబ్ అంటే ఉండదు వాడికి. హీ హ్యాస్ టు షో హీజ్ వర్త్. ఇంచేత ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అందరూ కూడా ఈ పుస్తకం ఆధారంగా, ఈ పుస్తకం కాదు 20 పుస్తకాలు ఉన్నాయి ఇలాంటివి, దానికి 200 వర్క్షాప్ పుస్తకాలు ఉన్నాయి చేస్తే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కి ఓ విచిత్రత అర్థమైంది. 3 నెలలు కష్టపడితే అందరూ, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, హై లెవెల్లో ఉంటుంది, చాలా లోతైన సబ్జెక్ట్, ఏదో చిన్న ఫార్ములా లాగా ఉండదు. వాటిని డిస్కస్ చేసుకోవడానికి వాడికి 3 నెలలు పట్టింది, ఇంకా పూర్తి కాలే. అప్పుడు ఎవడో ఒకడు ఈ పుస్తకం చదివేట. ఈ పుస్తకం ఇక్కడ లేదు నాకు దగ్గర, దాని పేరు 6 హ్యాట్ థింకింగ్, 6 రకాలుగా ఆలోచించగలడు మనిషి. పర్వాలేదు, మా పుస్తకం ఏముంది వెళ్ళదు, నేర్చదలుచుకుంటే ఇవంతా మీకు నేర్పబడతాయి, కానీ అక్కడే ఆగం. సరే, అది నేర్చుకున్నాక 15 నిమిషాల్లో వాళ్ళు మీటింగ్ ఆఫ్, సొల్యూషన్ వచ్చేసింది. 15 మినిట్స్ నోబెల్ ప్రైజ్ లెవెల్లో ఉన్నటువంటి సైంటిస్టులు 3 నెలలు వాగ్యుద్ధం చేసుకుంటున్నారు ఏం చేయాలి. ఎవరికి జాబ్ సెక్యూరిటీ లేదు, దే హ్యావ్ టు డూ సంథింగ్ టు గెట్ స్టెబిలైజ్డ్ ఇన్ ద జాబ్. అలాగే చాలా తమాషాలు అమెరికాలో అక్కడ జరిగిపోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈయన దగ్గర ఇది మీరు నేర్చుకోవాలి అంటే సిఇఓలకి వాళ్ళకి గంటకి 20,000 అంటే అసలు మన వైపు చూసే టైం ఉందా వీడికి? ఈ విధానం నేర్చుకుంటే వాడి కోసం ఆవిడు ఆగడు, నీ దగ్గరికి వస్తారు. కానీ ఎప్పుడు నువ్వు చెప్తేనా, చేసి చూపించగలిగితేనా? వాడు చేసి చూపిస్తున్నాడు, మరి మనం ఎందుకు చూపించలేము? కానీ భారతదేశంలో విచిత్రత ఉంది, మీకు ఇంకా తెలియదు. నేను ఇదంతా చూస్తున్నప్పుడు, ముఖ్యంగా బయోకెమిస్ట్రీ చదివి పిల్లలకి చెప్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఈ బయోకెమిస్ట్రీలో ఉన్నదంతా కూడా, ఈ ఫిజిక్స్ అంతా కూడా, ఈ కెమిస్ట్రీ అంతా కూడా, ఈ పాలిటిక్స్ అంతా కూడా ఒక చిన్న ఫార్ములాలో ఉంది మన దగ్గర ఆల్రెడీ, మనం దాన్ని పట్టించుకో. అందుకే సైంటిస్టులు ఏమి పట్టించుకున్నా దాన్ని ఏమంటాం మనం, డిస్కవరీ అంటాం. డిస్కవరీ అంటే ఉన్నది తెలుసుకోవటమేగా, సైంటిస్టులు చేసేది ఉన్నది తెలుసుకోవటమే. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, వెతకరు, రీసెర్చ్ చేస్తారు కదా, రీసెర్చ్ అంటే అర్థం ఏంటి? ఉందనా లేదనా? మళ్ళీ వెతుకుతుంది. మరి ఉన్నదాన్ని వెతుకుతూ ఉన్నదాని మీద మీరు తెర తీసేస్తూ ఉంటే భారతదేశంలో ఏదో విచిత్రమైన శక్తి ఉంది. అసలు దాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పే శక్తి ఉంది. సైంటిస్టులకు ఇప్పుడు అది కావాలని వాళ్ళు వెంటబడుతున్నారు. 70 దేశాలలో జరుగుతోంది. నేను జర్మనీ ఇటలీ రమ్మంటే నాకు జర్మనీ భాష రాదయ్యా, ఇటలీ భాష రాదయ్యా, రోమ్ అంటే మీకెందుకు రావటం? మీరు ఇంగ్లీష్లో చెప్పండి, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. స్పీకర్లు దుబాసీలా ఇవ్వండి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇదంతా చెప్తున్నాను? మీ యూత్ కనుక కొన్ని లక్షల మంది ఈ విషయం నేర్చుకుంటే ఈ విషయం చెప్పడానికి మీరు సరిపోరు ప్రపంచానికి ఇంకా కావాలి. కానీ మొదట్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళా అక్కడ ఎంట్రన్స్ రాయాలి. ఇప్పుడేమో పిలిచి చెప్తున్నాం. అందులో ఇందులో నా స్వార్థం ఏంటి అంటే ప్రపంచం అంతా చూసి వచ్చాను. సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళతో కూడా చాలా పరిచయం ఉంది నాకు. యాక్టర్స్తో ఉండే పరిచయం వాళ్లతో ఉంది. వాళ్ళందరి వ్యక్తిగత జీవితాలు నాకు తెలుసు. అందరి అంటే ఒక యాక్టరు ఒక అందరూ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలియదు. కానీ వాళ్ళ జీవితాలు కూడా మన జీవితాల్లాగే ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ జీవితం మనకంటే వేరుగా ఉంటుందా ఏంటి? వాడు పడుకోవాల్సిందే, వాడు టిఫిన్ తినాల్సిందే, వాడు భోజనం చేయాల్సిందే, వాడికి బోర్ కొడితే టీవీ ఏదో చూడాల్సిందే. ఇదంతా కాకుండా ఒక బాధ్యత తీసుకున్నాడు. అందువల్ల కదా వాడు దేశాధినే దేవత. వారానికి ఒక గంట ఇది మేము సీరియస్గా నేర్చుకుంటామని మీరు బాధ్యత తీసుకోండి. మిగతా అది సబ్జెక్ట్ మెటీరియల్ అది నేను ఇస్తా. ఇంకా హరిద్వార్లో ఎక్కడైతే యూనివర్సిటీ ఉంది ఆల్రెడీ, దేవ సంస్కృతి దిగ్దర్శన్ అని యూనివర్సిటీ ఉంది ఆల్రెడీ, దాన్నే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అంటాం మనం. యూనివర్సిటీ ఇంటర్నేషనల్గానే ఉంది అది. కానీ ఈ కోర్సు అక్కడున్నటువంటి గురుదేవుల ప్రధానంగా ఆయన జ్ఞానం గురించి తెలిసినాడు, ఒక కార్డియాలజిస్ట్ ఉన్నాడు, ఈ అబ్దుల్ కలాం భారతరత్న సైంటిస్ట్ ఆయన ముందు, తర్వాత ప్రెసిడెంట్, చాలా గ్రేట్ సైంటిస్ట్. వాళ్ళిద్దరూ కలిసి మన దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది భారతదేశం దగ్గర, వీళ్ళకే చెప్పొచ్చు అంటే వీళ్ళందరూ ఇది చదివిన వాళ్లే మొన్న నా దగ్గరికి వచ్చి ఈయన గురువుగారి గురించి చెప్పిన థాట్ ప్రమోషన్ చెప్తూ ఉంటే మాకు ఇది దీనికంటే అది బెటర్ అనిపిస్తోంది, మాకు నేర్పండి అన్నాడు. ఇంకా అక్కడ వెళ్లి నేర్పటం మొదలు పెడితే నేర్పుతాం. కానీ నాకు ఒకటే అనిపించింది, నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? వాడు గొప్పవాడవుతాడు, సరే నాకు వచ్చే వాడు ఏదో ఇస్తాడు, ఉత్తనే నేర్చుకోడుగా, డాలర్స్ ఏదో నేర్పారు. మరి మన పిల్లలు ఏమవుతారు? ఇది చెప్పేవాళ్ళెవరూ లేరు కదా. తర్వాత వాళ్ళెవరో నేర్చుకొచ్చి చెప్పాక గ్యారంటీగా అందరూ నేర్చుకుంటారు ప్రపంచంలో, అందులో డౌటే ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు సీఈఓలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పడం మొదలెట్టి అది చెప్పి ప్రపంచానికి వచ్చాక మీ ద్వారానే వస్తుందేమో. అప్పుడు ఈ క్లాసెస్ మీరే చెప్పాలి కదా. కానీ ఉత్తరం చెప్పేయగలరా ఒక గంట వినేసి? కానీ ఒక గంట విన్నది ఆ రోజు ఆ వారం మీరు చేయగలిగింది చేస్తే నేను చెప్పేది కూడా అలాగే ఉంటుంది. మీకు పెద్ద పెద్ద అర్థం కాని విషయాలు అవి ఏం చెప్పను. స్టోగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. కానీ మీకు ఆ యూనియన్ ఉండాలి, ఆ తపన ఉండాలి. మొదట ఎప్పుడు బోర్ కొడుతుంది, వినటానికి పోతే బాగానే ఉంది. మీరు ప్రపంచాధిదేతలు అయిపోతారు, అందరూ మీ వెంట ఉంటారు అని. కానీ ఉండేటట్టు చేసుకోవటానికి, కానీ మన అదృష్టం ఇండియాలోనే. ఇందాక నేను చెప్పాను కదా సైన్స్ అన్నిటికీ మూలమైనటువంటి ఫార్ములాలు ఉన్నాయి మన దగ్గర. సైంటిస్టులు వాటిని ఇప్పుడు వాడుకుంటున్నారు కూడా చాలామంది, అందుకే బాగా వెంటబడుతున్నారు వాళ్ళు. కానీ నేను మాత్రం ఒకటే అనుకున్నా, ముందు మన వాళ్ళకి మన పిల్లలకి. వాళ్ళు వినకపోతే ఎలాగో వెబ్సైట్ అది ఉంది కదా, ఇట్ గోస్ త్రూ వెబ్, హూ నోస్. జత ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని మీ స్నేహితులందరూ, కానీ కష్టపడాలమ్మా. ఇలా కూర్చుంటే ఇంత ఈజీగా రాదు, చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ప్రాక్టికల్స్ కూడా చాలా చేయాలి. లాస్లో ఉన్న కంపెనీని ప్రాఫిట్లోకి తెచ్చుకోవాలంటే లెక్చర్ వింటే సరిపోతుందా? కానీ ప్రూఫ్ ఎలా ఇస్తారు ఇది కరెక్ట్గా ఉందామని? మీరు మీ ఇంజనీరింగ్ కాలేజీలో వరల్డ్ ఫేమస్ అవ్వండి. మీకు వచ్చే మార్కులు కానీ మీకు వచ్చే సబ్జెక్ట్స్ కానీ ప్రూవ్ చేస్తున్న మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారని. అంతే కదా, ఇంతటి మొదటి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది, మీ ఎడ్యుకేషన్ మీద. ఎక్కడ మీరున్నా కూడా మీ సబ్జెక్టులో ముందు ఆంధ్రాలో మించిన వాళ్ళు ఉండకూడదు, తర్వాత ప్రపంచంలో మించిన వాళ్ళు ఉండకూడదు. అప్పుడే కదా ఇదంతా, లేకపోతే ఎందుకు? మరి మనం ఆ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా? ఆ డైరెక్షన్ మీరు చూసుకోండి, గ్యారంటీ నేను ఇస్తాను. పాఠం చెప్పాక నువ్వు మళ్ళా అది చదవలేదనుకో, నెక్స్ట్ పాఠం చెప్పిన లాభం ఏంటి? అర్థమవుతుంది కదా. చేత ఈ యాంగిల్లో మీరు మాట్లాడుకోండి. ఖచ్చితంగా హరిద్వార్ యూనివర్సిటీ వాళ్ళకంటే ముందు మనం క్లాస్ స్టార్ట్ అయిపోవాలి. అంతే కదా సబ్జెక్ట్. ఇప్పుడు నేను న్యూజిలాండ్ వెళ్తున్నప్పుడు ఆ ఛాన్సలర్ కూడా వస్తున్నాడు అక్కడికి. అప్పుడు ఆయనతో నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాట్లాడతానంటే, ఉన్నదే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి అబ్దుల్ కలాంకి తెలియకుండా పెట్టారా? కానీ సబ్జెక్టు తెలుసు, హౌ టు టీచ్. భారతీయ సంస్కృతి గురించి ఏమీ తెలియనటువంటి వాళ్ళకి అది చెప్తూ ఇంటర్నేషనల్గా ఎదగాలి. బేసిస్ అక్కడుంది, ఇండియన్ కల్చర్లో ఉంది. అందుకే ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది. చేత ఇండియన్ కల్చర్ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం, దాని పేరు డివైన్ కల్చర్. మీ పేరు కూడా అదే, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్. చేత లెట్ ఇండియా అగెయిన్ బికమ్ ద టార్చ్ బేరర్. కానీ కష్టపడండి, మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అడుగు అడుగునా మీకు తెలుస్తూనే ఉంటుంది ముందుకెళ్తున్నామని. 6 నెలలు ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుంది అంటాడు. ఇవాళ మొదలెట్టాడు, మొదటి రోజే బలం రాదు. కానీ ఆ రోజు చేసిన ఎక్సర్సైజ్ వేస్ట్ అంటావా? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది. అలాగే మొదట్లో మీకు అర్థం కాకపోవచ్చు అసలు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ 5-6 నెలల్లో లైన్లో పడిపోయాక ఇంకా మీరే ఆగరు. కానీ అంతవరకు మాత్రం మిమ్మల్ని మీరు లైన్లో తెచ్చుకోవాల్సిందే, సరేనా? ఇంకా మీ అందరికీ కూడా ఈ అత్యద్భుతమైనటువంటి విద్యా విధానం, ఇప్పుడే మొదలెట్టారు యూనివర్సిటీ, ఇంకా మిగతా యూనివర్సిటీస్ అన్ని కాపీ అవుతాయి. అమ్మా చంద, నేను ఈ వేదాల గురించి చెప్పాను అమెరికాలో, మస్బీ యూనివర్సిటీలో ఇలా చెప్పాను, ఇలా బయటకు వచ్చాను. వాళ్ళు కోర్సు స్టార్ట్ చేశారు ఆ స్పీడ్ వాళ్ళు. సరే, నాకు కొంచెం అక్కడ వాతావరణం పడదు నాకు. అమెరికాలో మీరు ఏం వెళ్తారో కానీ బాబు, నాకు ఆశాలు తిండి నచ్చలే. నాకు ఊరు చాలా అందంగా ఉంటుందిలే అని చెప్పి పరిగెట్టుకు వచ్చేసాను నేను. వాళ్ళేమో కోర్సు పెట్టేశారు, చూపించాలి లెటర్ వాళ్ళకి. కోర్సు పెట్టేశారు ఆల్రెడీ వాళ్ళ యూనివర్సిటీలో. యూనివర్సిటీ చెప్పి నాకు యూనివర్సిటీ ఏదో యూనివర్సిటీ నాకు యూనివర్సిటీ అక్కడ వెళ్ళి చెప్పా. చెప్తే అప్పటికే ఆల్రెడీ వాళ్ళు 1078 కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు చిన్న యూనివర్సిటీ కాదు అది, ఇప్పటికీ చాలా యూనివర్సిటీలో అన్ని కోర్సులు ఉండవు. మంది 1079 కోర్సుగా స్టార్ట్ చేశారు. సరే, ఓపెనింగ్ డే పెట్టారు. నేను ఇంకా ఇంకో 2 నెలలు ఉంటాననుకుని వాళ్ళు ఏదో డేట్ ఇచ్చారు, నాకు వచ్చేసాను. వచ్చేస్తే వాళ్ళు వదల్లే, ఇక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేసుకుని నా చేత వాళ్ళు ఇనాగరేట్ చేయించుకున్నారు. అంటే అర్థమవుతుంది, ఒక అమెరికన్ యూనివర్సిటీలో వేదాల గురించి ఓ లెక్చర్ ఇచ్చాను నేనేదో చెప్తే దాంతో ఇంప్రెస్ అయిపోయి వాడు 6 మంత్స్ కోర్సు పెట్టేసాడు. ఎందుకు చెప్పానో తెలుసా? పోటీ అలా ఉంటుంది. మీరు తొందరగా ముందు కలిసి ముందుకెళ్తారా, వాళ్ళు ముందుకు వచ్చేస్తారా? కానీ మీకు వాళ్ళకి ఒక తేడా ఉంది, వాళ్ళకి ఏమీ తెలియదు. కర్మ అంటే ఏంటో తెలియదు, హనుమంతుడు అంటే ఏంటో తెలియదు, రాముడు అంటే ఏంటో తెలియాలి. తేడాలు ఉన్నాయి. హనుమంతుడు రాముడికి తేడా ఏంటి, కృష్ణుడికి రాధకి తేడా ఏంటో తెలిస్తే తప్ప నువ్వు గ్రో కాలేవు. నీకు ఒక విషయం అర్థమవుతుందో ఆలోచిస్తే, రాముడు సీత రాధాకృష్ణ ఎన్ని కోట్ల సంవత్సరాల కిందకున్నారు వాళ్ళు, మరి ఇప్పటికీ ఎందుకున్నారు అన్న ఆలోచన వస్తుందా మీకు ఎప్పుడైనా? ఆలోచిస్తే ఆ గ్రోత్ అర్థమవుతుంది. ఎలాగైతే ఇప్పుడు ఎంటైర్ ఎర్త్ గురించి ఆలోచిస్తున్నారో, ఆలోచించగానే మీకు ఒక విషయం బోధపడుతుంది. న్యూజిలాండ్ వైపు వెళ్తే టైం ప్లస్ అవుతుంది, అమెరికా వైపు వెళ్తే టైం మైనస్ అవుతుంది. జెట్ లాగ్ ఎంత తెలుసు కదా, అమెరికాలో నువ్వు ఫ్లైట్లో వెళ్తే నువ్వు ఇవాళ బయలుదేరుతావు, ఇవాళే దిగుతావు, కానీ అమెరికా టైం ప్రకారం. అర్థమవుతుంది కదా? అంతేత టైం, ఇఫ్ యు నో హౌ టు యూటిలైజ్ టైం. ఇదంతా చాలా విషయాలు వస్తాయి, అది అట్లా చూపించు. అందువల్ల మనకి ప్లస్ పాయింట్, అందుకు చెప్తున్నా, ఇవంతా మీకు తెలియకపోవచ్చు కానీ భారతీయులకు తెలుసు. రాముడికి ఏంటి తేడా, కృష్ణుడికి ఏంటి తేడా, హనుమంతుడికి ఏంటి తేడా, అర్థమవుతుందా? అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, మీ జీన్స్ లో ఉంది కదా. మీకు ఎవరు ఇంట్లో చెప్పలేదు కనుక మీకు తెలియదు, కానీ ఒకసారి చెప్తే మీకు అర్థమైపోతుంది. ఆ ధైర్యంతో ఆ కోరికతో మన ఆంధ్రా వాళ్ళు ప్రపంచానికి ముందు రావాలి, మన యూత్ ముందుకు రావాలి. నాకు ఓపిక ఉన్నంత వరకు అంచేత రెండు చూసుకోవాలి, నా ఓపిక చూసుకోవాలి, మీరు మీ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. సరేనా?